ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. ఇంతవరకు మీరు చక్కని ప్రసంగంతో, శ్రావ్యమైన పాటలతో బ్రదర్ చందు విజయ్ అందించిన లవ్ టు లవ్ కార్యక్రమాన్ని విన్నారు. దీని ద్వారా స్వామి ప్రేమతత్వం గురించి చక్కగా తెలుసుకున్నారు కదూ. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం రేడియో సాయి స్టూడియోస్ ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడైన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్. ఈనాటి కార్యక్రమాన్ని ఒక చక్కని ప్రార్థనా పద్యంతో మనం మొదలుపెట్టుకుందామా?
స్వామి సదాచార సంపూర్ణ సద్బుద్ధి జ్ఞాన సంపద నాకొసంగుమయ్యా, ద్వేషమున్ రోషమున్ ప్రేమమున జయించు, తెలివితేటలు ప్రబోధింపుమయ్యా. భాగ్యములేల వైరాగ్యము ఇంద్రియ నిగ్రహ బలము నందింపుమయ్యా, వీడు నా వాడను ప్రియమైన మాటకు నన్ను యోగ్యునిగా వనర్చుమయ్యా. దైవ చింతన సంతృప్తి తత్వదృష్టి క్షమయు సమచిత్తమాత్మ ప్రశాంతి సుఖము, ప్రేమభావము సతత నిష్కామ కర్మ, ఈశ్వరీ కుమార అనుగ్రహింపవయ్యా.
ఈ ప్రార్థనను వింటుంటే మన కస్తూరి గారే మనకి గుర్తొస్తున్నారు. సత్యసాయి భగవానుని దివ్య పాదాల చెంత వినమ్రతతో తనను తాను సమర్పించుకున్న పూజాపుష్పం శ్రీ కస్తూరి గారు. పైన చెప్పిన పద్యంలోని ప్రతి ఒక్క గుణము నిస్సందేహంగా కలిగిన వ్యక్తి శ్రీ కస్తూరి గారు. భక్తునికి భగవంతునికి మధ్య ఒక అసమానమైనటువంటి ప్రేమానుబంధాన్ని ప్రపంచానికి తెలియపరిచేదే శ్రీ కస్తూరి గారి జీవితం. గత 3 వారాలుగా మనము కస్తూరి గారికి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అనగా మన స్వామికి ఉన్నటువంటి దివ్యానుబంధం గురించి చెప్పుకుంటున్నాము. ఈనాడు మనం శ్రీ కస్తూరి గారి జీవితంలోని ఆఖరి ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఇఫ్ యు ఫేర్ వెల్ ఇన్ ది ఎగ్జామ్ ఆఫ్ లైఫ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫేర్వెల్ అని స్వామి చెప్తారు. మన జీవితాన్ని ఎంత పవిత్రంగా జీవించామో తెలుసుకుంటే భగవంతుడు అదేవిధంగా మన అంత్యదశలో, అనగా మనం గమ్యం చేరే సమయంలో దగ్గర ఉండి ఆ గమ్యాన్ని చక్కగా చేరుస్తాడని స్వామి చెప్తున్నారు. దీనికి కస్తూరి గారి జీవితం ఒక చక్కని నిదర్శనం, ఉదాహరణ. అలనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి కుంతీదేవి కష్టాలు కోరుకున్నది, ఆ భగవంతుణ్ణి నిరంతరం తలుచుకోవటం కోసం. శ్రీ కస్తూరిగారి జీవితంలో ఎదురైన ఎన్ని సమస్యలకైనా తాను ఒరవక బెదరక మోమున చెక్కని చిరునవ్వుతో హృదయంలో సత్యసాయి భగవానుడిపైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం శ్రద్ధాభక్తులతో ఎలా చెలించకుండా ఉన్నారో ఈనాటి భాగంలో మనం తెలుసుకుందాం. స్వామి అవతార ఉద్యమంలో కస్తూరిగారిది చాలా ప్రముఖమైన పాత్ర. స్వామి కస్తూరిగారిని తనకు తగ్గట్టుగా ప్రాణమున్న ఆధ్యాత్మిక శిల్పంగా తీర్చిదిద్దారు. అతడి ఒక సైన్యం అన్న చందంలో మలిచారు. స్వామికి నమ్మిన బంటుగా, జీవిత కథా రచయితగా, అద్భుతమైన ఉపన్యాసకునిగా, సేవా సైనికునిగా, అనువాదకునిగా, ఇలా ఎన్నో రంగాల్లో నిష్ణాతునిగా నిలిపారు కస్తూరిగారిని మన స్వామి. స్వామి పర్యటనలు అన్నింటిలోనూ కస్తూరిగారు పాల్పంచుకున్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, శ్రీనగర్, సిమ్లా, ఋషికేశ్, రాజమండ్రి, కేరళ, కోయంబత్తూర్, ఢిల్లీ, ద్వారక మరియు తూర్పు ఆఫ్రికా, ఇలా ఎక్కడికి వెళ్లినా సరే స్వామి తనతో పాటు కస్తూరిగారిని కూడా వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లేవారు. అన్య పర్యటనల్లో స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని, దివ్యశక్తిని అనుభవించే ఎన్నో ఘట్టాలుండేవి. కస్తూరిగారు వాటన్నింటినీ భద్రంగా మనసులో దాచుకుని తరువాత అక్షరరూపమిచ్చేవారు. సాహసవంతమైన ఆఫ్రికా పర్యటన కస్తూరిగారి జీవితంలో ఎన్నటికీ మరువలేనిది. అది స్వామికి మొదటి విదేశీ పర్యటన మాత్రమే కాదు, కస్తూరిగారిని స్వామి అనుగ్రహించిన సన్నివేశానికి నిదర్శనం. అదంతా కస్తూరిగారికి జరిగిన ప్రమాదం వల్ల జరిగింది. ఆ ప్రమాదంలో ఆయన గాయాలకు ఓదార్పుగా స్వామి ప్రేమాభిమానాలు అపరిమితంగా లభించాయి మన కస్తూరిగారికి. ఎప్పటికీ అలాగే అనారోగ్యంగా ఉన్నట్లయితే స్వామి అలా ఎప్పుడూ వస్తూ పోతూ పలకరిస్తూ ఉంటారు కదా అని కస్తూరిగారు అనుకునేవారట. ఆ సందర్భంలో స్వామి కస్తూరిగారిపై కురిపించిన ప్రేమాభిమానాలు వర్ణింపసాధ్యం కాదని వారి కుమార్తె శ్రీమతి పద్మమ్మగారంటున్నారు. ప్రమాదం జరిగిన స్థలానికి స్వామి వెంటనే వచ్చి తన చేతిరుమాలతో రక్తాన్ని తుడిచి కస్తూరిగారిని మంచంపై ఉన్న అన్ని రోజులు అనేకసార్లు వచ్చి ఊరట కలిగించేవారంట చూస్తూ. స్వామి కస్తూరిగారిపై ఆ సందర్భంలో చూపించిన ప్రేమ అమరమైనదని కస్తూరిగారి మనవడు శ్రీ రమేష్ గారు తెలిపారు. ఆ సమయంలో తాతగారు తాను ఎప్పటికీ అలా మంచంపైనే ఉండిపోతే స్వామి అలానే ప్రేమను కురిపిస్తూ ఉంటారేమో అని, తాను ఎప్పటికీ అనారోగ్యంతోనే ఉండిపోవాలని అభిలషించేవారట. ఎందుకంటే సాయి ప్రేమ 1000 తల్లుల ప్రేమకు ఎవరు దూరమవ్వాలనుకుంటారు? కస్తూరిగారిని ఎన్నో విధాలుగా స్వామి అనుగ్రహిస్తూ ఉండేవారు. కస్తూరిగారు తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామిని కాదు చూసింది, సాక్షాత్తు స్వామిని చూడగలిగారు. శ్రీరంగంలో రంగనాథుని విగ్రహానికి ప్రణామాలు అర్పిస్తుండగా స్వామిని స్పృశించిన అనుభూతిని పొందగలిగారు మన కస్తూరిగారు. లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరిగారు ఇలా రాశారు, స్వామి నాకు శివశక్తి నీ దర్శించే భాగ్యాన్ని కల్పించారు, కాని దానిని గూర్చి నేను వివరించకూడదు, ఎందుకంటే అది దైవరహస్యమని చెప్పేవారని శ్రీమతి పద్మమ్మగారు, అనగా కస్తూరిగారి కుమార్తె అన్నారు.
శ్రీశైల శిఖరాన చెన్నుందు తేజమౌ మల్లికార్జున చంద్రమౌలివీవు జనకోటి కోరికల్ సకలము నెరవేర్చు తిరుపతి వెంకటేశ్వరుడవీవు. కాశికాపురములో గంగాభిషిక్తుడౌ అన్నపూర్ణ మనోహరుడవీవు. దక్షిణ దిశ రామ రక్షగా వెలుగొందు రామలింగేశ్వర స్వామి వీవు. సర్వదేవతామూర్తి విశాసకుడవు సర్వసంచాలకుడవు విశారదుడవు సర్వదేవతాతీత తేజము నీవు. సత్యమిది సత్యమిది సత్య సాయి దేవా.
నారాయణ స్వరూపమైన స్వామితో బద్రీనారాయణుని దర్శనానికై బద్రీనాథ్కు, సాయికృష్ణునితో కలిసి ద్వారకకు వెళ్లే వరం కస్తూరిగారికి లభించింది. స్వామి దివ్యలీలా అనుభూతుల్ని అనుభవించే మహద్భాగ్యం కలిగింది ఆయనకి. సముద్రుడు స్వామి చరణాలకు ముత్యాలహారాన్ని సమర్పించిన ఘట్టాన్ని స్వామి కస్తూరిగారికి చూపించారు. కస్తూరిగారు దానికి ప్రత్యక్ష సాక్షి. ఋషికేశ్ గుహలో సర్వదేవతా అతీత స్వరూపులైన స్వామి పురుషోత్తమానందకు ధన్యతను ప్రసాదించినప్పుడు కూడా కస్తూరిగారు స్వామి వెంటే ఉండి ఆ మధుర ఘట్టాలకు అక్షరరూపమిచ్చి అందరికీ విశదపరిచారు. స్వామితో పాటు అన్ని పర్యటనల్లోనూ పాల్గొన్న కస్తూరిగారు తన గురించి చమత్కారంగా చెప్పేవారు. నేను స్వామికి సూట్ కేస్ వంటివాణ్ణి. స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడికి మౌనంగా వెళ్లటమే. మనకంటూ ఎటువంటి అభిప్రాయాలు ఉండవు అని అనేవారని పెద్దలు అంటూండేవారు మన కస్తూరిగారి గురించి. నీటిపైన తామరపువ్వు వంటి భక్తులు మన కస్తూరిగారు. అదెలాగో ఇప్పుడు చూద్దాము. ఆయనలోని సహజ సిద్ధమైన వినయ విధేయతలు, భగవంతునిపై సంపూర్ణ భక్తి ప్రపత్తులే జీవితంలో ఒడుదుడుకులను తట్టుకుని నిలబడేటట్టు చేశాయి. అవును, కస్తూరిగారి జీవితం పూలపాన్పు ఏమాత్రం కాదు. కష్టాల సాగరంలో ప్రయాణం చేశారు. జీవితంలో కష్ట నష్టాలను, హెచ్చుతగ్గులను, సత్కార చీత్కారలను ఎన్నింటినో రుచిచూశారు కస్తూరిగారు. ఆయన జీవిత భాగస్వామిని అయిన రాజమ్మగారు పక్షవాతానికి లోనై 11 సంవత్సరాలు బాధపడి ఆయన కంటే ముందు కాలం చేశారు. పెద్ద కుమారుణ్ణి కస్తూరిగారికి 85 సంవత్సరాలు వయసున్నప్పుడు కోల్పోయారు. ఇంకొక కుమారుణ్ణి తన 60వ ఏట కోల్పోయారు. వారి కుమార్తె వివాహ జీవితం కూడా అనేక ఒడిదుడుకలలోనైనది. కాని ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా ఆ బాధను మొహంలో ఎన్నడూ చూపించేవారు కాదు మన కస్తూరిగారు. నిశ్చలమైన మనసుకు పెట్టింది పేరు కస్తూరిగారు అని మన ప్రియమైన అనిల్ కుమార్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు. స్వామి నుంచి వచ్చిన ఒక ఓదార్పు మాట చాలు కస్తూరిగారు ఊరడిల్లడానికి. కస్తూరిగారు పెద్ద కుమారుడు, జియాలజిస్టుగా పనిచేసి పదవీ విరమణ చేశాక ఒక వ్యాధి బారిన పడి చనిపోయినప్పుడు కస్తూరిగారు ఇలా అన్నారు. వాడి స్టేషన్ వచ్చింది, వాడు దిగిపోయాడు, నా స్టేషన్ ఇంకా రాలేదు అని వేదాంత ధోరణిలో ఆలోచించే శక్తి స్వామే ఆయనకు ప్రసాదించారని కస్తూరిగారు అభిప్రాయపడతారు. ఆయన మాతో ప్రేమగా ఉండేవారు, అదే సమయంలో మానసికంగా వైరాగ్యంతో కూడా ఉండేవారు అని ఆయన కుమార్తె పద్మా కస్తూరిగారు అంటున్నారు. శివుడు గరళాన్ని మింగిన కంఠంలో కంఠంలో ఉంచుకుంటే ఆయనకు ఎదురైన కష్టాల్ని దిగమింగి బయటకు శాంతంగా చిరునవ్వులను చిందిస్తూ ఉండేవారు కస్తూరిగారని అంటారు. ఎప్పుడూ స్వామిని తన కష్టాలను తీర్చమని ప్రార్థించేవారు కాదట. ఎన్ని సమస్యలున్నా ఆయన అచంచల భక్తి విశ్వాసాలు ఏమాత్రం తొణికేవి కాదు. బెంగళూరు నుంచి నా కుమారులు వచ్చినప్పుడు మన పద్మా కస్తూరిగారు చెప్పుకుంటున్నారిది వచ్చినప్పుడు వారితో ఎంతో ప్రేమగా ఆడుకునేవారు. నేనెప్పుడూ వీరు లేకుండా నాన్నగారు ఎలా ఉంటారా అని అనుకునేదానిని. కాని అదే సమయంలో ఆయన మానసిక వైరాగ్యంతో ఉండగలిగేవారు. నాకర్థం కాక ఒకసారి నాన్నగారిని, నాన్నగారు, ఒక సందర్భంలో మీరు విపరీతమైన ప్రేమగా మా అందరితో ఉంటారు, ఇంకో సందర్భంలో మాతో ఏమీ సంబంధం లేనట్టుంటారు, ఎందుకిలా ఉంటారు అని అడిగాను అని పద్మా కస్తూరి గారన్నారు. దానికి కస్తూరి గారిచ్చిన సమాధానం, ఓహో, నేను ఎంత బాగా నటించి మిమ్మల్ని మోసం చేస్తున్నానో కదా. జీవితమంటా ఒక ఆట వంటిదని కస్తూరి గారు చెప్పేవారట. ఒకసారి నాన్నగారు విదేశీ భక్తుల కోసం స్వామిపై ప్రసంగించి ఇంటికి రాగానే తాను ఎంతో కోపంతో అరిచానని శ్రీమతి పద్మమ్మగారు ఇలా అంటున్నారు. నాకున్న సమస్యలతో సతమతమై నాన్నగారితో, మీరు వెళ్లి అందరితో స్వామివారిని అలా రక్షించారు ఇలా రక్షించారు అని ఉపన్యాసాలిస్తుంటారు, కాని మన సమస్యలను మాత్రం స్వామి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అమ్మ పక్షవాతం వచ్చి 11 సంవత్సరాలుగా మంచంపై ఉంది. నా వివాహ జీవితం అంతా ఒడిదుడుకులమయం అయింది. స్వామి మనకేం చేశారు, అంత భక్తిగా ఉంటారు కదా మీరు అని అడిగాను. కస్తూరి గారు ఎంతో శాంతంగా విని, నీవు అలా అడగటం సబబే, నీవున్న పరిస్థితుల్లో అలా అనటం తప్పు కాదు. స్వామి నాకు నా కుటుంబానికి ఏదో చేసేయాలని నేను కోరుకోవటం లేదు. ఆయన ఎవరిని రక్షించినా నన్ను రక్షించినట్టుగానే భావిస్తాను. నా కుటుంబంతో ఎలాంటి బంధమూ లేదు. స్వామి నాకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించాలని నేను కోరుకోవటం లేదు. స్వామి ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు, ఆయనకు సర్వమూ తెలుసు అని కస్తూరి గారు అన్నారని పద్మమ్మగారు చెప్పారు. ఈ చక్కని పాట అనంతరం మరికొన్ని అద్భుతమైన సన్నివేశాలతో కస్తూరి గారి ఆఖరి జీవితం ఎట్లా గడిచింది అనేది తెలుసుకుందాము.
నాటకము నానాటే బదుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటే బదుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బదుకు నాటకము, కానక కన్నది కైవల్యము, నానాటి బదుకు నాటకము, పుట్టుటయు నిజము పోటయు నిజము, పుట్టుటయు నిజము పోటయు నిజము, నటనడి మీ పని నాటకము, పుట్టుటయు నిజము పోటయు నిజము, నటనడి మీ పని నాటకము, ఎటనె దుట్ట గలది ప్రపంచము, ఎటనె దుట్ట గలది ప్రపంచము, కట కడ పట్టిది కైవల్యము, కట ಕೈವಲ್ಯಮು ನಾನಾತಿ ಬದುಕು ನಾಟಕಮು ಕಾನಕ ಕನ್ನದಿ ಕೈವಲ್ಯಮು ನಾನಾತಿ ಬದುಕು ನಾಟಕಮು ನಾಟಕ ಜಗದು ಪಾಪಮು ತೀರದು ಪುಣ್ಯಮು ಜಗದು ಪಾಪಮು ತೀರದು ಪುಣ್ಯಮು ನಗಿ ನಗಿ ಕಾಲಮು ನಾಟಕಮು ಜಗದು ಪಾಪಮು ತೀರದು ಪುಣ್ಯಮು ನಗಿ ನಗಿ ಕಾಲಮು ನಾಟಕಮು ಯಗುವನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರುಗುವನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಯಗುವನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರು ಗಗನ ಮುಗಿದಿದ್ದಿ ಕೈವಲ್ ಕೈವಲ್ಯಮು ನಾನಾತಿ ಬದುಕು ನಾಟಕಮು ಕಾನಕ ಕನ್ನದಿ ಕೈವಲ್ಯಮು ನಾನಾತಿ ಬದುಕು ನಾಟಕಮು ನಾಟಕ
కస్తూరి గారంతటి ఆధ్యాత్మిక పరిపక్వతను సాధించే విధంగా స్వామి మనోహరంగా ఆయనను తీర్చిదిద్దారు. స్వామి తీయని ఛలోక్తులను కూడా కస్తూరి గారిపై ప్రయోగించి బాధలను మర్చిపోయేటట్టు చేసేవారు. ముసలితనం వల్ల సరిగా నడవలేని పరిస్థితిలో కస్తూరి గారు వీల్ చైర్ లో కూర్చొని దర్శనానికి వస్తూ ఉండేవారు. సరిగ్గా ఆయన చైర్ ను స్వామి ఇంటర్వ్యూ రూమ్ ముందు ఉంచేవారు. ఒకనొక సందర్భంలో స్వామి వీల్ చైర్ లో కూర్చొని ఉన్న కస్తూరి గారిని చూసి చిరునవ్వులు చిందుస్తూ, ఏం కస్తూరి, ఎలక్షన్లు సెలక్షన్లు లేకుండానే నువ్వు చైర్మన్ అయ్యావే అని చమత్కరించారు. ఇంకొక రోజు ఇంటర్వ్యూ గదిలోంచి బయటకు వస్తూ కస్తూరి గారి వద్దకు వచ్చి ఆయన శరీరం వైపు చూపిస్తూ, కస్తూరి, ఇది 19వ శతాబ్దపు మోడల్, ఎందుకంటే కస్తూరి గారు 1897లో జన్మించారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ గదివైపు చూపిస్తూ, రిపేర్ షెడ్ కూడా ఈ మోడల్ను సరిచేయలేం అని వ్యంగ్యంగా అన్నారు. తరువాత ప్రేమగా కస్తూరి గారిని చూస్తూ, ఏమి కస్తూరి, భయపడ్డావా అన్నారు. లేదు స్వామి అని కస్తూరి గారు తిరిగి సమాధానమిచ్చారు. స్వామి కస్తూరి గారితో, స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ఉండు, ఏమీ బాధపడన అవసరం లేదు అని ఆశీర్వదించారు. కస్తూరి గారు చివరి శ్వాస వరకు కూడా స్వామినామాన్ని తన నాలుకపై నాట్యమాడింది చలించారు. ఆధ్యాత్మిక ప్రబంధం వంటిదైన కస్తూరి గారి జీవితంలో చివరి దశను ఈ విధంగా ఆయన కుమార్తె పద్మా కస్తూరి గారు వివరిస్తున్నారు. నాన్నగారు స్వామిలో ఐక్యమయ్యే సమయానికి 1 సంవత్సరం ముందు ఆయనకు విపరీతమైన నడునొప్పిగా ఉండేది. ఆయన 1986వ సంవత్సరం, అది ఆయన మెట్లు ఎక్కగలిగేవారు కాదు, అందువల్ల స్వామి దర్శనానికి వెళ్లలేకపోయినారు. తరువాత స్వామి కస్తూరి గారు అక్కడ లేకపోవటం గమనించి ఆయన గురించి అడిగేవారు. ఒకరోజున స్వామి స్వయంగా సౌత్ బ్లాక్ లోని మా ఇంట్లోకి వచ్చేసి ఆయన్ని చూసి, ఏమైంది నీకు, దర్శనానికెందుకు రావటం లేదు అని అడిగారు. దానికి కస్తూరి గారు, స్వామి, నాకు భరింపరాని నడున్నొప్పిగా ఉంది అన్నారు. స్వామి విభూతిని సృష్టించి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 8 రోజులయ్యాక కూడా నాన్నగారు లేచి దర్శనానికి వెళ్లగలలేదు. దయామూర్తి అయిన స్వామి మళ్లీ ఇంటికొచ్చి అడిగారు. నాన్నగారు స్వామితో, స్వామి, నా నడుంపై ఒక్క దెబ్బ వేయండి, నొప్పంతా మటుమాయమైపోతుంది అనన్నారు. దానికి స్వామి, అలా చేయకూడదని ఆ రోజునుంచి దర్శనానికి వీల్చైర్లో రమ్మని ఆదేశించారు. ఆ విధంగా కస్తూరిగారు చైర్మన్ అయ్యారు. తరువాత దురదృష్టవశాత్తు కొద్ది రోజుల తర్వాత కస్తూరిగారు కాబెర్ల వ్యాధి బారిన పడి పూర్తిగా అనారోగ్యంగా అయిపోయారు. అప్పుడు స్వామి పుట్టపర్తిలో లేరు, బెంగుళూరులో ఉన్నారు అని పద్మా కస్తూరిగారు చెప్తున్నారు. నాన్నగారు చాలా నీరసించిపోయారు. ఈ వార్త స్వామికి అందించగానే స్వామి వేరే వేరే భక్తుల చేత విభూతిని పంపించేవారు. స్వామి సంకల్పం ఎలా ఉందో మనం అర్థం చేసుకోలేం. నాన్నగారు మాత్రం కోలుకోలేదు. ఆయన కంఠస్వరంలో మునుపటి పటుత్వం లేదు. డాక్టర్లు ఆయనలో చక్కెర శాతం తక్కువగా ఉందని, అందువల్ల గొంతు బలహీనపడిందని అన్నారు. వాళ్లు గ్లూకోజ్ని పెడదామని అనగానే స్వామి అనుమతి లేకుండా చిన్న పనిని కూడా చేయని నాన్నగారు వారి మాటలను వినలేదు. చివరికి స్వామి సిలెన్ పెట్టించుకోమని చెప్పుకోగా సూదిని తన శరీరంలో పడవనివ్వలేదు. అంతవరకు కూడా కస్తూరిగారు స్వామి మాట కొరకోసం వేచి ఉన్నారు. అప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఏమీ కనిపించలేదు. అదే సమయంలో స్వామి బృందావనంలో ఉన్నారు. స్వామి ఎవరో భక్తుని గుండెపోటును తీసుకుని తాను అనుభవించుచున్నారు. అందుకని 3 రోజుల పాటు దర్శనం ఇవ్వలేదు స్వామి. అది 1987 సంవత్సరం. తరువాత దర్శనం ఇవ్వటం ప్రారంభించాక స్వామి నీరసంగా ఉన్నట్టు గమనించిన భక్తుడొకరు నాన్నగారి వద్దకు వచ్చి ఆ విషయం చెప్పారు. అంతే, నాన్నగారు మనసు మనసులో లేదు. ఏడవటం మొదలుపెట్టి స్వామి చాలా నీరసంగా ఉన్నారట, నేను వెంటనే స్వామిని చూడాలి, ఎలాగైనా స్వామి దగ్గరకు నన్ను తీసుకెళ్లవని అభ్యర్థించారు పద్మాకస్తూరిగారిని. శ్రీమతి పద్మాకస్తూరిగారు ఇలా అంటున్నారు, నాన్నగారు, నాతో మనం తెల్లవారుజామునే బయలుదేరదాం. బృందావనం చేరుకుని 9 గంటలకు స్వామి దర్శనమిచ్చే సమయంలో ఒక్కసారి స్వామిని చూసి తిరిగి వెంటనే వచ్చేద్దాం అని ఎంతో ప్రాధేయపడ్డారు కస్తూరిగారు పద్మమ్మగారితో అడుగుతూ. అందరూ స్వామి నీరసించి చిక్కిపోయింటారని అంటున్నారు. నన్ను ఎలాగైనా బృందావనానికి తీసుకుని వెళ్ళు అని పదే పదే అడిగారు. పద్మమ్మగారికి ఏం చేయాలో తోచలేదంట. కాని ఆయన ఆరోగ్య పరిస్థితి ఆయన ప్రయాణించటానికి ఏమాత్రం సహకరించేటట్టు లేదు. స్వామిని ఎలాగైనా చూడాలన్న పట్టుదల మాత్రం అమోఘం. నేను ఆయన బ్రతిమిలాట్టాన్ని చూడలేక, సరే ఎంత పెద్ద రిస్క్ అయినా మిమ్మల్ని బృందావనం తీసుకుని వెళ్తాను, దారిలో ఏదైతే అదవుతుంది అనుకుని కారుని మాట్లాడాను. తర్వాత నాన్నగారు నన్ను పిలిచి, అప్పట్లో ఆశ్రమ నిర్వాహక బాధ్యతను నిర్వహించే కుటుంబరావు గారికి మాత్రం ఈ విషయం చెప్పొద్దని చెప్పారు. ఆయనకి చెప్తే ఆయన స్వామికి ఈ సమాచారాన్ని అందించేస్తారు. అప్పుడు స్వామి రావద్దని కబురు పంపుతారు. అందుకని కుటుంబరావుకు చెప్పవద్దని అన్నారు నాన్నగారు. కాని నేను, నాన్నగారు, మీరు ప్రశాంతలయం ఆస్తి, నేనొక్కదానినే మీ మీద అంత రిస్క్ తీసుకోలేను. రేపేదైనా జరిగితే ఆశ్రమంలోని అందరూ నిందను నాపై మోపుతారు అని కుటుంబరావు గారికి ఈ విషయమంతా చెప్పారు పద్మమ్మగారు. ఆయన కూడా నాన్నగారిని బెంగుళూరు తీసుకుని వెళ్లడాన్ని సమర్థించలేదు. కాని నేను వారితో, నాన్నగారు నన్ను అభ్యర్థించడానికి తట్టుకోలేకపోతున్నాను, అందుకని తీసుకెళ్దామని అనుకుంటున్నా, ఆయనకి ఎట్లాగైనా స్వామిని చూడాలనుంది అనన్నారు. అప్పుడు కుటుంబరావు గారు, లేదు లేదు, ఇది సరైన పని కాదు, నేను వచ్చి ఆయనకు నచ్చ చెప్తాను అని చెప్పి ఆయన డాక్టర్ అల్రేజాతో పాటు ఇంటికొచ్చారు కస్తూరిగారిని చూడటానికి. కాని నాన్నగారు వారి మాట కూడా వినలేదు. చివరికి వారు, కస్తూరిగారు, ఈ కారు సరిగా లేదు, దారిలో బాగా కుదుపురుగా ఉంటుంది, ఇప్పుడు మీరున్న పరిస్థితిలో ఇలాంటి కారులో ప్రయాణించటం మీకు అస్సలు మంచిది కాదు. అందుకని తర్వాత మంచి కారును ఏర్పాటు చేసి స్వామికి కూడా మీ రాక గురించి చెప్తాం, అప్పుడు వెళ్ళండి అని నచ్చ చెప్పారు. ఎంతో పరితపించిన తర్వాత కూడా నాన్నగారు స్వామి దర్శనానికి బృందావనం వెళ్లలేకపోయాననే బాధతో ఆ రోజంతా విలపిస్తూనే ఉన్నారు. ఎంతటి దురదృష్టకర పరిస్థితి నాది, స్వామిని దర్శించటానికి కూడా వెళ్లలేకపోతున్నాను అని బాధపడుతూనే ఉన్నారు కస్తూరిగారు. తరువాత స్వామికి ఉత్తరం రాయాలని సంకల్పించి ఉత్తరం రాశారు, కాని ఆయన చెయ్యిలో పటుత్వం లేదు. అలాగే వణుకుతున్న చేతితో ఉత్తరం రాశారు, కాని చేతి రాత చిన్న పిల్లవాడి గీతవలే ఉంది. అది చూసి పద్మమ్మ గారు ఆ ఉత్తరంలో రాసిన సారాంశాన్ని మరొక కాగితంపై అర్థమయ్యే రీతిలో రాసి రెండూ కలిపి పంపిస్తే స్వామికి మీరు ఏం రాశారో అర్థమవుతుందని కస్తూరిగారికి చెప్పారట. దానికి కస్తూరిగారు ఏమాత్రం ఒప్పుకోక, నీవు రాసింది దీనితో జతపరచకు, నీవు కావాలంటే విడిగా రాసుకుని పోస్టులో స్వామికి పంపు, అయినా కుటుంబరావు ఏమీ పోస్టుమ్యాన్ కాదు అందరు ఉత్తరాలు స్వామికి చేరవేయటానికి అని తన ఉత్తరాన్ని మాత్రం కుటుంబరావు గారికిచ్చి స్వామికి ఇమ్మని చెప్పమన్నారు. కస్తూరిగారు ఇలాంటి విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండేవారని పద్మా కస్తూరిగారు ఇంకా ఇలా చెప్తున్నారు, నాన్నగారు చెప్పినట్టే నా ఉత్తరాన్ని పోస్టు చేసి నాన్నగారు రాసిన దాన్ని కుటుంబరావు గారికిచ్చాను. ఆశ్చర్యకరంగా స్వామి నాన్నగారు రాసిన ఉత్తరానికి జవాబు లేకుని రాశారు. అది ఏప్రిల్ 1987. అందులో స్వామి ఇలా రాశారు, కస్తూరి అందుకో ఆశీర్వాదములు, ఎటువంటి భయములు కలిగి ఉండకు. స్వామి ఎల్లప్పుడూ నీ జంట కంట ఇంటా ఉండి నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ధైర్యంగా ఉండు, స్వామిని గుర్చి ఆలోచించు, తక్కినవి మనసులో చేరనివ్వకు. ఇట్లు నీ బాబా. నాన్నగారు ఈ లేఖను చూసి అమితానందానికి లోనయ్యారు, కాని స్వామి దర్శన భాగ్యం మాత్రం అప్పుడు కలగలేదు. స్వామి ఆ సంవత్సరం జూన్ వరకు పుట్టపర్తి రాలేదు, కాని ఆయన వచ్చే ముందు కస్తూరిగారి ప్రార్థనలకు తన స్పందన అన్నట్లుగా కస్తూరిగారికి మరొకొత్తరాన్ని స్వామి స్వయంగా రాశారు. అది జూన్ 1987. ఆ ఉత్తరంలో, కస్తూరి అందుకో ఆశీర్వచనములు, ఎటువంటి భయమును దరిచేరనివ్వకు. స్వామి నిత్యం నీ వెంటే ఉన్నారు. భగవంతుని గూర్చి ఎల్లప్పుడూ ఆలోచించు. వ్యర్థ ఆలోచనలను వదిలిపెట్టు. ఇదియే నీవు ఇప్పుడు చేయాల్సిన అసలైన సాధన. నేను త్వరలోనే తిరిగి వస్తాను, నాకోసం ఎదురుచూస్తూ ఉండు, నీ బాబా అని రాశారు. అది చదివి కస్తూరిగారు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. స్వామి అన్నట్టుగానే జూన్ మాసంలో స్వామి ప్రశాంతలయానికి వచ్చారు. సంతోషం పట్టలేక కస్తూరిగారు వీల్చైర్లో వెళ్లి స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి కస్తూరిగారిని చూసి, కస్తూరి నీ అస్తమ సమయం వస్తా ఉంది అనన్నారు. నిత్యం స్వామి సన్నిధిలో గడపాలనుకునే కస్తూరి అనారోగ్యం వల్ల ప్రతిరోజు దర్శనానికి వెళ్లలేకపోయారు. ఆరోగ్యం రోజురోజుకు క్షీణించిపోతూ ఉంది. నాన్నగారి ఆరోగ్యం గురించి స్వామికి ఎప్పటికప్పుడు కారుణ్యానంద గారు కుటుంబరావుల గారి ద్వారా సమాచారాన్ని అందించేవారం అని పద్మాకస్తూరి గారు చెప్తున్నారు. ఆమె ఇంకా వివరిస్తూ, స్వామి నేను వస్తాను అని సందేశం పంపారు. ఆ రోజు నుంచి మా ఇంటి వద్ద ఏ శబ్దమైనా సరే నాన్నగారు ఉలిక్కిపడి, అదిగో స్వామి వచ్చారా, అది స్వామేనా అంటూ ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండేవారు. స్వామి కోసం ఎంతగా పరితపించేవారో చెప్పనలవి కాదు. ఈలోగా, స్వామి నేను మీ ఇంటికి వస్తే మళ్లీ అక్కడ జనమంతా పోగవుతారు, అందుకని కస్తూరిని హాస్పిటల్లో చేర్చండి, నేను అక్కడికే వస్తాను అని ఒక వర్తమానాన్ని పంపించారు. విముక్తి ఇక్కడే మరియు ఇప్పుడే. అన్నదానికి చక్కని అనుభవం మన కస్తూరి గారికి. ఎందుకంటే ఆఖరి సమయంలో స్వామి ఏ విధంగా కస్తూరి గారిని అనుగ్రహించారనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనికి ముందు 1987 జూన్ నెలలో గురుపూర్ణిమ సందర్భంగా జరిగిన ఒక విషయాన్ని మీ ముందుంచాలని పద్మా కస్తూరి గారు చెప్తున్నారు. ఆ రోజు గురుపౌర్ణమి సందర్భంగా స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం నందు ఉపన్యాసాన్ని అనుగ్రహిస్తున్నారు. నేను మా గది బయట ఉన్న మెట్లవైపు కూర్చుని ఆ దివ్యోపన్యాసాన్ని వింటున్నాను. నాన్నగారి వద్ద నా కుమారుడైన రమేష్ను ఉంచాను. హఠాత్తుగా నాన్నగారు రమేష్ను పిలిచి, కస్తూరి చనిపోయాడు, నేను ఆత్మను అని అన్నారట. రమేష్ దిగ్భ్రాంతికి లోనై నా వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, తాతగారు ఇలా మాట్లాడుతున్నారు, ఆ విషయం అందరికీ చెప్పమంటున్నారని చెప్పారు. నేను కూడా కంగారుపడి నాన్నగారి వద్దకు వెళ్లగా ఆయన నన్ను చూసి, నేను ఆత్మను, కస్తూరి చనిపోయాడు, ఇవాల్టి నుంచి నాకు ఎటువంటి ఆహారం ఇవ్వవద్దు అని అన్నారు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కాని దేహమున్నంత వరకు దాన్ని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. అందుకని మాతో సహకరించండి. మీకేదైనా కావాలి అని అనిపిస్తే వెంటనే అడగండి, అది మేం చేస్తాం అని పద్మా కస్తూరి గారన్నారు. ఆ రోజునుంచి ఆయన స్వామికి సంబంధించిన విషయాలను తప్ప వేరే విషయాలు ఏమీ మాట్లాడేవారు కాదు. స్వామి దర్శనం కోసం కూడా ఆవేదన చెందేవారు. అదే అసలైన జ్ఞానోదయమేమో అని అనిపించింది. ఎందుకంటే ఒకసారి గుంజూర్ నారాయణ శాస్త్రిగల్ అనే నాడీ పండితుడు ఒక ఆయన స్వామి వద్దకు వచ్చినప్పుడు నాన్నగారి నాడిని చదివి వినిపించాడు. అందులో ఆయన నాన్నగారికి, మీ చివరి దశలో మీరు నిర్వికల్ప సమాధిని పొందుతారు అని చెప్పారు. ఆయన అలా చెప్పినప్పుడు నాన్నగారు చాలా తేలిగ్గా దాన్ని తీసిపారేశారు. నాకు నిర్వికల్ప సమాధి అని వ్యంగ్యంగా, అని అదంతా ఒట్టి బోగస్ అని స్వామితో అన్నారు. కాని స్వామి నాన్నగారిని వారించి, ఏమో నీవు నిజంగా సమాధి స్థితిని పొందుతావేమో అని అన్నారు. ఇప్పటి పరిస్థితి చూస్తే ఆనాడు నాడీ పండితుడు చెప్పినది నిజమే అని అనిపించింది. నాన్నగారు పూర్తిగా స్వామి భావనలతో మమేకమైపోయారు. ఇది సమాధి స్థితి కాక ఇంకేమై ఉంటుంది? ఆయన గదిలో చిన్న శబ్దం కూడా అవనిచ్చేవారు కాదు. ఎవరైనా ఆయన చూడటానికి వస్తే వారితో కూడా మాట్లాడేవారు కాదు. నేను నా కుమారుడు కూడా గది బయటకు వెళ్లి మాట్లాడుకునేవారం. అంత నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉండేది. ఎవరో గదిలో విష్ణు సహస్రనామం రికార్డును పెట్టండి, అది వింటూ ఉంటారు అని చెప్పగానే దాన్ని కూడా నాన్నగారు వద్దని చెప్పారు. చివరికి స్వామి చెప్పినట్లుగానే కస్తూరి గారిని జనరల్ హాస్పిటల్లో 7వ తేదీన చేర్పించారు. స్వామి తను అన్నట్టుగానే మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చారు. స్వామి కస్తూరి గారిచే ఒక గ్లాసుడు నీళ్లు త్రాగించి, ఏమీ ఆలోచించకు, స్వామిని తలుచుకో అని వేరే ఎవ్వరినీ లోపలికి అనుమతించవద్దని చెప్పారు. కస్తూరి గారు పూర్తిగా వేరే లోకంలో ఉన్నారు. అక్కడ వీలైనంత నిశ్శబ్దంగా ఉంచేవాళ్లని పద్మగారు చెప్పారు. చివరి రోజు 14 రానే వచ్చింది. దానికి 2 రోజుల ముందు కస్తూరి గారికి కాలేయంలో సమస్యలు వచ్చి రక్తస్రావం అవసాగింది. డాక్టర్లు రక్తాన్ని ఎక్కిద్దామని అడుగగా, స్వామి ఏమీ అవసరం లేదు, సమయం దగ్గర పడుతోందని గ్లూకోజ్ను మాత్రం ఇవ్వమని ఆదేశించారు. తరువాత ఆ చివరి రోజున కస్తూరి గారు అపస్మారక స్థితిలో జారుకున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు, వేగంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించారు. ఆయన్ను పిలిచారు అందరూ, కాని ఏమాత్రం స్పందన లేదు. రమేష్ కస్తూరి గారు కూడా పిలిచారు, స్పందన లేదు. అందరూ డాక్టర్ అల్రేజా గారికి తో పాటు స్వామికి కబురు పంపారు. స్వామి, అతని సమయం మరింత దగ్గరకు వచ్చింది, నేను వచ్చి చూస్తాను అని కబురు పంపించారు తిరిగి. ఉదయం భజన పూర్తయిన వెంటనే స్వామి వస్తారని అందరూ అనుకున్నారు. కాని స్వామి హాస్పిటల్కి రాకుండా ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంకి వెళ్లారు. అప్పుడు ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఒక సంఘటన అక్కడున్న పెద్దలు పద్మాకస్తూరి గారికి తిరిగి వచ్చి ఇట్లా చెప్పారు. స్వామితో పాటు ఆడిటోరియంలో ఉన్న టీచర్ గారు ఈ విధంగా అంటున్నారు. అప్పుడు నేను స్వామితో పాటు ఆడిటోరియంలో ఉన్నాను. అక్కడ ఎంబీఏ మొదటి వార్షికోత్సవ సందర్భంగా విద్యార్థులు చేస్తున్న నాటకం రిహార్సల్స్ చూడటానికని స్వామి వేయించేశారు. కాని 11:30కి స్వామి హఠాత్తుగా లేచి, "కస్తూరి, కస్తూరికి బాగాలేదు, నేను వెళ్లాలి" అని హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరారు. కస్తూరి గారి రూంలోకి స్వామి ప్రవేశించగానే అక్కడ వినబడేది ఒకే ఒక శబ్దం. బాత్రూంలో పంపు నుంచి చుక్కలు చుక్కలుగా కారుతున్నటువంటి నీటి శబ్దం. స్వామి నర్సును పిలిచి పంపును సరిగ్గా కట్టమన్నారు. స్వామి కస్తూరి గారి మంచం వద్దకు వెళ్లి ఆయన చెవిలో, "కస్తూరి, కస్తూరి" అని పిలవసాగారు. అంతే. నాన్నగారు ఒక్కసారిగా కళ్లు తెరిచి స్వామికి చేతులు జోడించి నమస్కరించారని పద్మా కస్తూరి గారు చెప్పారు. స్వామి నాన్నగారి చేతులు పట్టుకుని ప్రేమగా చూస్తూ విభూతిని సృష్టించి ఆయన నుదుటిపైన, మెడపైన, చేతులపైన, మిగిలిన దాన్ని తలపైన రాశారు. తరువాత నావైపు తిరిగి, "ఉదయం నుంచి ఏమైనా తీసుకున్నాడా?" అని అడిగారు. "ఏమీ లేదు స్వామి, పెదవులు తడ ఆరకుండా కొబ్బరి నీళ్లతో పెదవులను తడిచేస్తున్నాం" అని అన్నాను. స్వామి పద్మాకస్తూరి గారి వైపు చూస్తూ, "చేసుకో" అన్నారు. తక్షణమే స్వామి పాదాలపై పడి పద్మాకస్తూరి గారు నమస్కారం చేసుకున్నారు. "ఇంక మీకు నేనున్నాను, నీ బాధ్యతంతా నాదే" అని స్వామి అలా చెప్పారనుకుని అర్థం చేసుకున్నారు పద్మాకస్తూరి గారు. ఇంకా అంతా అయిపోయినట్లే. తర్వాత స్వామి వారి మనవణ్ణి రమేష్ కస్తూరి గారిని పాదనమస్కారం చేసుకోమన్నారు. తర్వాత స్వామి బయటకు వచ్చి డాక్టర్ను పిలిచి, "ఇంకా గంట సమయం ఉంది, అందరూ అక్కడ ఉండి సాయిరాం 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 అంటూ ఉండండి" అని ఆదేశించారు. స్వామి అక్కడ్నుంచి వెళ్లే ముందు కస్తూరి గారిని వాయిద్యాలతో తీసుకుని వెళ్లాలి. అతను ఎంతో ఉన్నతమైన వ్యక్తి, అతని అంతిమయాత్ర వైభవంగా జరగాలి అని చెప్పి వెళ్లిపోయారు. స్వామి వెళ్లాక డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది మొత్తం కస్తూరి గారి వద్ద "ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం" అనే నామజపం ప్రారంభించారు. స్వామి వచ్చి వెళ్లాక శ్వాస తీసుకోవటంలోని ఇబ్బంది తొలగిపోయి ప్రశాంతంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు కస్తూరి గారు. సరిగ్గా గంట సమయం తరువాత స్వామి చెప్పినట్లు సుమారు 12:30 ప్రాంతంలో కస్తూరి గారి శ్వాస శాశ్వతంగా ఆగిపోయింది. కస్తూరి గారిని చూసుకుంటున్న డాక్టర్, "శ్రీగణేశ, శ్రీగణేశ" అని అనసాగారు. అంతే, కస్తూరి గారికి కొత్త ప్రయాణం ప్రారంభమైంది. వెంటనే స్వామికి వారు కబురు చేశారు. స్వామి కస్తూరి గారి దేహాన్ని గెస్ట్ హౌస్లో ఉంచమని ఆదేశించారు. అక్కడైతే అందరూ వచ్చి ఈ నిష్కల్మష నిర్మల భక్తునికి వారి నివాళులను అర్పించేందుకు వీరుగా ఉంటుందని అక్కడ ఉంచమన్నారు. తరువాత భజన ప్రారంభించమన్నారు. కారుణ్యానంద గారు వచ్చి స్వామి తరపున దండను భౌతిక కాయంపై ఉంచారు. కొన్ని నిమిషాలైన తరువాత స్వామి మరికొన్ని ఆదేశాలను పంపారు. "రాత్రి 7 గంటల వరకు భజన్ చెయ్యండి. తర్వాత కస్తూరి భౌతిక కాయం ఉన్న గదికి తాళం వేసి అందరూ వెళ్లిపోండి. తిరిగి 6 గంటలకు అందరూ రండి" అని స్వామి ఆదేశించారు. అక్కడున్న వారిలో కొందరు భౌతిక కాయాన్ని అలా ఒంటరిగా ఉంచకూడదని గుసగుసలాడుకున్నారు. "చీమలు వస్తాయి" అని అందరూ అంటూ ఉండగా స్వామి మళ్లీ కబురు పంపించారు. "చీమల్లాంటివి ఏమీ రావు, నేను చూసుకుంటాను" అని అన్నారు. ఇక అందరూ రాత్రి 7 గంటలకు గదికి తాళం వేసేసి ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు అని పద్మాకస్తూరి గారు చెప్పారు. ఈలోగా స్వామి చిరంజీవరావు గారిని పద్మాకస్తూరి గారి ఇంటికి పంపించినప్పుడు ఏం జరిగింది? మా వద్దకు పంపి సాధారణంగా వాయిద్య సముదాయంతో అంతిమయాత్ర జరపడం మా కులాచారం కాదు, అందుకని అలా జరపడం మాకు సమ్మతమా కాదా అని తెలుసుకోమన్నారంట స్వామి. నేను కస్తూరి పూర్తిగా స్వామికి చెందిన వ్యక్తి. నాకు తండ్రిగా కన్నా ముందు ఆయన స్వామికి ప్రియ భక్తుడు. అందుకని స్వామి ఎలా చేసినా మాకు సంతోషమే అని అన్నారట. ఉదయం వచ్చి తలుపు తెరిచి చూసేసరికి గదంతా ఒక దివ్యమైన సువాసనామయంగా ఉన్నది. నాన్నగారి ముఖం వెలిగిపోతూ ఉంది, అనగా కస్తూరిగారి ముఖం వెలిగిపోతూ ఉంది. అక్కడ వాతావరణమంతా పవిత్రంగా మారిపోయింది. ఉదయం డాక్టర్ శాంతాగారు గదికి తలుపు తీసినప్పుడు ఎవరో తనను గదిలోంచి కొంచెం తోసినట్లుగా అనిపించిందట. ఆ తర్వాతి రోజు స్వామి మందిరంలో పిల్లలతో, రాత్రంతా నేను కస్తూరిగారితోనే ఉన్నాను అనన్నారట. కస్తూరిగారు పరితపించిన సాయితో సాంగత్య తృష్ణకు స్వామి అద్భుతమైన అసమాన రీతిలో ముగింపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ అంతిమ సంస్కారం నాడు స్వామి క్యాంటీన్ను కూడా మూయించి అందర్నీ కస్తూరిగారి అంతిమయాత్రలో పాల్గొనమని చెప్పారు. సంగీత వాయిద్యాల నడుమ, వేదఘోషల నడుమ పరమభక్తునికి అంతిమయాత్ర జరిగింది. ఎక్కువగా జనం పాల్గొనడం వలన తొక్కిసలాట జరిగే అవకాశం ఉండటం వలన ఆడవారిని అంతిమయాత్రలో పాల్గొనడానికి అనుమతించలేదని పద్మాకస్తూరిగారు చెప్పారు. దహనం పూర్తయ్యాక కారుణ్యానంద స్వామివారు కస్తూరిగారి కూతురుగారి దగ్గరికి వచ్చి, మీ తండ్రిగారు ఉత్తమమైన మానవత్వానికి ఉదాహరణగా నిలిచిపోయే విశిష్టమైన వ్యక్తి. ఆయనకి కపాలమోక్షమైంది. మరణించాక శరీరంలోని ఆత్మశక్తి కపాల భాగాన్ని ఛేదించి అనంత వాయువులో కలిసిపోవడాన్ని కపాలమోక్షమంటారు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగలిగినందుకు నేనెంతో అదృష్టవంతుణ్ణి అని కారుణ్యానంద స్వామిగారన్నారు. అలాగే అంతిమయాత్రలో పాల్గొన్న చాలామంది ఇలాంటి భావాలే పద్మాకస్తుడిగారి వద్ద వెల్లబుచ్చారు అని ఆవిడ తెలిపారు. ఆమె స్వామి చెప్పిన మాటలను గూర్చి వివరిస్తూ ఆ రోజు సాయంత్రం స్వామి పద్మాకస్తూరిగారికి వచ్చి, కస్తూరి పొందవలసిన దాన్ని పొందాడు, ఏమీ బాధపడవలసిన అవసరం లేదు, తరువాత ఎలాంటి కర్మకాండలు చేయనవసరం లేదు, అతను స్వామిలో ఐక్యమైపోయాడు అనన్నారు. లవింగ్ గాడ్లోని ఆఖరి అంశంలో కస్తూరిగారు ఇలా రాశారు, నేను నా ప్రియాతి ప్రియమైన ప్రేమమూర్తిని అంటిపెట్టుకుని ఉన్నాను. స్వామి నన్ను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. సాయిని ప్రేమించేది తిరిగి ఆయన నన్ను ప్రేమిస్తారని కాదు. ఈ ప్రపంచంలో ప్రేమించదగ్గ వ్యక్తి ఒక్క స్వామి కాబట్టి సాయి అంటే నాకెంతో ప్రేమ. నా సాయిని ప్రేమించే వారిని అందర్నీ సాయి వద్దకు చేర్చటమే నాకు అత్యంత ప్రియమైన సాధన. ప్రేమ ప్రేమ కొరకు కాని వేరే వాటి కోసం కారాదు. స్వామి హృదయంలో కస్తూరిగారికి సముచిత స్థానాన్ని సంపాదించారంటే దానికి కారణం స్వామి ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా దాన్ని నిత్యం ప్రతి చర్యలోనూ ఆచరించడం వల్లనే. అదే అంశం చివరిలో కస్తూరిగారు ఈ విధంగా వ్రాశారు, నా స్వామి గౌరవించబడినప్పుడు, స్తుతించబడినప్పుడు పరమానందాన్ని పొందటం, ఆయనను ప్రేమించే వారి నుంచి స్వామి యొక్క అవధులులేని కరుణ ఔదార్యాలను ప్రదర్శించే సంఘటనలు వింటూ ఉండటం నాకు అత్యంత ప్రియమైన సాధన. కష్టాల్లో ఉన్నవారికి ఏ దారి తెలియక, ఆందోళనలో ఉన్నవారికి, విద్యావేత్తలకి, ఆధ్యాత్మిక విద్యా అభిలాషులకు సత్యసాయి స్పీక్స్ పుస్తకాలను చదవటం ద్వారా ఉపశమనం, ఉన్నతమైన జ్ఞానం, ఆధ్యాత్మికంపై అవగాహన లభిస్తున్నాయంటే దానికి కారణం కస్తూరిగారు శ్రీ సాయి సందేశ భాండాగారాలను మలచిన తీరు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అనేక మంది ఉపన్యాసకులు, రచయితలు పుట్టారు, పుడుతున్నారు, పుట్టబోతారు, కాని ఎవ్వరూ కస్తూరిగారికి సమానులు కాలేరు. కస్తూరిగారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహామనిషి అని అనిల్ కుమార్ గారు పేర్కొంటున్నారు. ఒక హనుమంతుడు, అర్జునుడు, శబరి, మీరా, వ్యాసుడు, మాథ్యూ లేక మార్క్ అని చరిత్రలో ఎలా నిలిచిపోయారో ఒక కస్తూరి అని ముందు తరాల వారు చెప్పుకునే స్థాయికి కస్తూరి గారు చేరుకున్నారు. సుమారు 4.5 దశాబ్దాల పాటు స్వామి అమృత వాగ్ధార నుంచి జాలువారిన చిన్న అమృత బిందువులను కూడా వృధా పోనీక సాయి సందేశవాణిని భక్తజన బాహుళ్యానికి అందజేసిన కస్తూరి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సత్యం శివం సుందరం అని స్వామి జీవిత చరిత్రను కడురమ్యంగా భక్తులకు అందించిన కస్తూరి గారు భక్తి శిఖరాగ్రానికి చేరుకుని తన తోటి భక్తులను కూడా ఆ స్థాయికి చేర్చాలన్న తపనతో సాయి సందేశ వ్యాప్తికై చేసిన కృషి అజరామరం, అసమానం. తరతరాలకు సాయి సందేశాన్ని చెరగని రూపంలో అందించిన కస్తూరి గారి జీవితం భక్తులందరికీ ఒక ఆదర్శం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ ఈ అందమైన పద్యంతో కార్యక్రమానికి స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షికకి తెరదించుదాం. మరికొద్దిసేపట్లో మీరు ఈ పద్యం తర్వాత వేదం శిక్షణ తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూనై ఉండండి. సాయిరాం.
చినంతటన నిర్మలమౌను మనసు నీనుడుల్విని మననంబునర్పగ పవిత్రతనొందెడు నిన్ను గూర్చి మే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు నిన్ను గూర్చి మే మనయము చేయు సాధన మహాద్భుతమో ప్రభు సత్యసాయి జీవనమున మాకు సత్యము శివంబును సుందరము పొనర్చడు సత్యసాయి జీవనమున మాకు సత్యము శివమును సుందరము పొనర్చడు